అది చాలా ముఖ్యం, అది గుర్తుంచుకోండి. అది ముఖ్యం, అది ముఖ్యం అని చెప్పటానికి ఈ తరగతులు. నేను 2.5 గంటల పాటు, 1 గంట పాటు, 3 గంటలు, 5 సంవత్సరాల పాటు, 22 సంవత్సరాల పాటు చెప్తున్నది ఏంటి అంటే, గాయత్రి మంత్రం ఎప్ప ముఖ్యం, అది తప్ప అన్ని చేస్తున్నారు. చాలా మంది చిన్న చిన్న పిల్లలు, రైట్ ఫ్రమ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఇది మ్యాక్సిమం ఏజ్ గురించి ఏం చేయమంటారు మాస్టర్ అంటారు. నువ్వేం చేయక్కర్లేదయ్యా, ఒకసారి నా క్లాసు విందాక అసలు అన్నీ వదిలేసి నిరంతరం గాయత్రి జపం చేసుకుంటూ ఉంటే నువ్వు శ్రీరామ శర్మ ఆచార్య కంటే గొప్పవాడు అయిపోతావు గ్యారంటీగా. ఎందుకు శ్రీరామ శర్మ ఆచార్య కంటే గ్యారంటీగా అయిపోతావు? సైన్స్లో ఇప్పుడున్నటువంటి సైంటిస్ట్ ఐన్స్టీన్ కంటే గొప్పవాడు, ఎందుకంటే ఐన్స్టీన్ చెప్పినటువంటి థియరీ ఇప్పుడు 8వ క్లాస్ పిల్లలకు కూడా తెలుసు. వాడు అంత కష్టపడి కనిపెట్టినటువంటి సిద్ధాంతం. శ్రీరామ శర్మ ఆచార్య చాలా తపస్సులు చేసి ఉండవచ్చు, చాలా పెద్ద సాధనలు చేసి ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన మీకంటే తక్కువే అవుతాడు. ఎందుకంటే ఆయన మీద మీరు నిలుచోబోతున్నారు కనుక, ఆయన యొక్క భుజస్కంధాల మీద కూర్చొని మనం ఇది మాట్లాడుకుంటున్నాం కనుక ఖచ్చితంగా మనం శ్రీరామ శర్మ ఆచార్య కంటే గొప్పవాళ్ళమే. అహంకరించడానికి కాదు. న్యూటన్ ఏం చెప్తాడు అంటే, నేను చాలా గొప్ప ఈ విద్యను ఎందుకు నేను మీకు ప్రపంచానికి అందజేయగలిగాను అంటే, బికాజ్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ జైంట్స్, మహానుభావుల యొక్క భుజస్కంధాల మీద నేను కూర్చున్నాను కనుక ఈ భౌతిక శాస్త్ర విజ్ఞానంలో ఇంత గొప్పవాడిని అయ్యాను. కూర్చోవాలి వాళ్ళ భుజస్కంధాల మీద. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏ విధంగా సాధన చేశారు, వాళ్ళు ఏ విధంగా సాధన చేయమంటున్నారు, మీరు ఆ విధంగా సాధన చేయాలి. సాధన గురించి వింటం కాదు. నిజంగా జరిగిన సంఘటన నేను చాలాసార్లు చెప్పుకుంటాను, నేను మీలో చాలా మంది వినుంటారు ఈ సంఘటన. కాశీలో ఆ కాలంలో అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఎంఎస్సీ చదువుతున్నాను, 19 ఏళ్ళు, అప్పుడు ఆయనకి 60 ఏళ్ళు. నేను ఎవరి గురించి చెప్తున్నాను, దశాశ్వమేధ ఘాట్లో మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తే మీకు స్విమ్మింగ్ మీద ఎన్ని పుస్తకాలు ప్రపంచంలో ఉన్నాయో అన్ని పుస్తకాలు కనిపిస్తాయి మీకు స్విమ్మింగ్ మీద. హౌ టు స్విమ్, స్విమ్మింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ విల్ లీడ్ టు గ్రేట్ గ్రేట్ హైట్స్ ఆఫ్ స్పిరిచువలిజం, కొన్ని టైటిల్స్. అలాంటి టైటిల్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఆయన బెంగాలీ వాడు, బెంగాలీలో కూడా ఉన్నాయి. గంగా ఒడ్డున ఉంటున్నాడు ఆయన. ఇంతకీ మీకు స్విమ్మింగ్ వచ్చినా అని అడిగాను. రాదు, ఐఎమ్ లెర్నింగ్ అబౌట్ ఇట్. ఇంకా పుస్తకాలు కొంటున్నాను, నేను చదువుతున్నాను, ఇంకా అవనివ్వండి, నాకు ఇంకా పూర్తి అవగాహన రాలేదు స్విమ్మింగ్ మీద. గది నిండా ఉన్నాయి హౌ టు స్విమ్ అనే బుక్కులు. ఆయన ఇంకా బతికుండి ఉంటే, ఎందుకంటే అప్పుడే 60 ఏళ్ళు, ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వస్తున్నాయి కనుక ఖచ్చితంగా ఆయన బతికి ఉండి ఉండడు. బతికి ఉన్నా హీ విల్ బి స్టిల్ కలెక్టింగ్ ద బుక్స్. బుక్స్ కలెక్ట్ చేస్తే లెక్చర్లు విన్నంత మాత్రాన నథింగ్ హ్యాపెన్. కానీ లెక్చర్లు మీకు ఆ గాయత్రి మంత్ర జపము చేయాలి అనేటటువంటి ప్రేరణ ఇస్తే, ప్రేరణ ఇచ్చింది అని నాకు అనిపించాలే. ఎందుకంటే గాయత్రి మంత్ర జపం జరుగుతున్నప్పుడు నాకు మనుషులు బయట కనిపించారు. అంటే వాళ్ళకి నాతో పెద్ద ఎక్కువ పరిచయం లేదు. వాళ్ళు ఆ బయట కనిపించినటువంటి వాళ్ళు నాతో 20 ఏళ్ల బట్టి మాత్రమే పరిచయస్తున్న వాళ్ళు. దేవర్ స్టాండింగ్ అవుతాయి అంటే నేను ఎంత ప్రేరణ ఇవ్వగలుగుతున్నాను. ఎందుకని చెప్తున్నాను నేను, మీకు అర్థం అవ్వాలి. చెప్పినది చెయ్యకపోతే మీరు ఎంత గొప్ప లెక్చర్ విన్నా ఇస్తే, చెప్పింది ఆచరించగలిగితే అసలు నేనేం వినక్కలే, ఒక్క ముక్క పట్టుకుంటే కాదు. ఒక కథ చెప్తూ ఉంటారు చాలాసార్లు. ఒక దొంగ తన కొడుక్కి ఒక చెప్పాడు, ఎప్పుడు కూడా సత్సంగం జరుగుతున్న చోట, పురాణ ప్రవచనాలు జరుగుతున్న చోట నువ్వు వినకు, చాలా ప్రమాదం అది, మన వృత్తికి మంచిది కాదు. తండ్రి చెప్పినట్టే, తండ్రి చనిపోయిన తర్వాత కూడా చాలా సీరియస్ గావాడు, ఎప్పుడు పురాణ కార్యక్షేపాలకి దానికి వెళ్తూ ఉండేవాడు కాదు. కానీ ఒకసారి వాడి కర్మకాలం ఏమైంది అంటే, వాడు ఎక్కడికి దొంగతనం చేయటానికి వెళ్లాలో అక్కడికి ఆ మార్గం గుండా వెళ్లాల్సి వచ్చింది. వెళ్లాల్సి వస్తున్నప్పుడు 2-3 మాటలు చెవిలో పడ్డాయి. అందులో ఒక మాట ఏంటి అంటే, దెయ్యాలకి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి, అవి భూమి మీద నడవు, భూమికి ఓ 6 అంగుళాలు పైన ఉంటాయి అని చెప్పారు. చెవులు పడింది, మర్చిపోదామని ట్రై చేశాడు. అయ్యో తప్పైపోయింది, సత్సంగంలో ఈ 2 మాటలు మా నాన్న చెప్పాడు వినకూడదు అని. మీకు కూడా మీ పేరెంట్స్ అదే చెప్పుంటారని చెప్పి నేను ఎంత చెప్పినా మీరు వినలేదు. క్లాస్లో ఏదో దూదే పెట్టుకుని వస్తూ ఉండి ఉంటారు. సరే, ఆ రోజు ఏం జరిగింది అంటే పట్టుబడ్డాడు. ఇంకా వాడు కన్ఫర్మ్ చేసేస్తున్నాడు, నేను సత్సంగానికి వెళ్ళాను, పట్టుబడ్డాను, నేను చేసే వెలవ పని చేయలేకపోయాను. వీడు చాలా ముందివాడు అని తెలుసు ఆ దేశం వాడికి, చాలా కష్టంతో పట్టుకున్నారు. అంతే వీడు మామూలుగా వీడు విందు అని ఏం చేశారు, అర్ధరాత్రి పూట దెయ్యాలు వ్యాక్సిన్ వేసుకుని బాడీ నుంచి కావాల్సినటువంటి ట్రూత్ బయట పెట్టడానికి కొంతమంది ఫైట్ చేయడానికి వెళ్ళారు లోపలికి. వీడు లేచారు, భయపడ్డాడు. భయపడ్డాడు కానీ ఆ భయంలోనే వాడు కింద మంచం మీద నుంచి ఉన్నాడు కదా, కింద చూశాడు వాళ్ళ కాళ్ళు అంకరగా లేవు, నేల మీదే ఉన్నాయి. వాడు గుర్తొచ్చింది సత్సంగంలో చెప్పినటువంటి మాట, దెయ్యానికి కాళ్ళు వంకరగా ఉంటాయి, భూమి మీద నడవు అని. అంతే, ఇంకా అసలు భయం లేదు వాడికి ఇంకా. అంచేతే వాడు ఖచ్చితంగా తన పట్టిన మంకు పట్టు మీదే ఉన్నాడు. దెయ్యాన్ని చూస్తేనే భయపడినటువంటి వాడు వీడు అబద్ధం చెప్తూ ఉండి ఉండడు అనుకుని తీర్మానం తెచ్చి వాడిని వదిలేశాడు. వదిలే కానీ వాడు బయటకు వచ్చాడు. బయటికి రాగానే చిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఒక్క మాట వింటేనే నా జీవితం రక్షింపబడింది. మరి మీరు చెప్పేది రోజు వింటే ఏమవుతుంది? వింటే అంటే అర్థం ఏంటంటే ఆచరిస్తే. వింటే అంటే వింటాం కాదు, ఇలా వినేయటం కాదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా దీన్ని ఇనర్సీ అంటాం మనం, జడత్వం అంటాం. ఇది చాలా స్పష్టంగా ఎందుకు చెప్తున్నాను అంటే, మొదట మనకు అర్థం అవ్వాలి మనం విన్నటువంటి మాటలను, మంచి మాటలను ఆచరణలో పెట్టడం లేదు. ముందని మనకి కన్విన్స్ అవ్వాలి, మనకు అర్థం అవ్వాలి. ఇది ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, ఇతరులకు చెప్పడానికి కానీ కాదు. మనకి మనము అవగాహన తీసుకుని ఇది మంచిది అని మీకు అర్థమయ్యాక, లాజికల్ గా చెప్పాక, కన్ఫర్మేషన్ ఇచ్చాక, ప్రూఫ్స్ ఇచ్చాక ఇంకా ఆచరించడే. రెండో ఏంటి, మనం తప్పు చేస్తాం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం గాయత్రిలో. 3 ముఖ్యమైనటువంటి మానవ జీవితానికి పనికొచ్చే ధారలు ఉన్నాయి అని చెప్పాను. మొట్టమొదటిది వాస్తు, రెండవది జ్యోతిషం. ఇది గాయత్రి మంత్రం యొక్క శక్తి ధారలు, నిత్య జీవితానికి పనికొచ్చేది. ఈ 3 కాదు, అనంతంగా ఉన్నాయి. దాన్నే మనం సహస్ర నామావళి అంటాం. ప్రతి దేవతకి కూడా సహస్ర నామావళి ఉంటుంది. అందులో ఒక్కొక్క త్రిపుటిని పట్టుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈనాడు ప్రపంచంలో వాస్తు, జ్యోతిషము, ఆయుర్వేదము చాలా అద్భుతమైనటువంటి రూపాల్లో బయటకు వస్తుంది. కానీ అది పర్ఫెక్ట్ స్టేజ్లో లేదు. దాన్ని పట్టుకుని దయచేసి వేళ్లాడకండి. ఎంత గొప్ప వాస్తు ఎక్స్పర్ట్ అయినా, వాస్తు అనేది మీ మెంటల్ ఓరియంటేషన్ కి ఏది మంచిదో చెప్తోంది తప్ప, మీరు జీవిస్తున్నటువంటి ఇంటికి ఏది మంచిది చెప్పటం లేదు. అది మీరు అర్థం అవటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అంటే వాస్తు తప్పంటారా మాట్లాడు, వాస్తు తప్పని నేను అంటాం లే. మీరు అర్థం చేసుకోండి ఏం చెప్పాను. నేను మాస్టర్ గాయత్రి మంత్రం చెప్పమని చెప్పాను, వాస్తు చాలా మంచిదని చెప్పాను. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాను అనుకోండి, వాడికి తెలిసిన వాస్తు వాడు చెప్తాడు, కానీ ఋషులు చెప్పిన వాస్తు అది కాదు, ఇంకా అతనికి రాలేదు. మీరు కరెక్ట్ వాస్తుకి ఎప్పుడు వస్తారు అంటే, మీరు దిశల్ని ఉపయోగించుకోవటం నేర్చుకున్నప్పుడు. వాస్తు దిశల మీద ఆధారపడి ఉంది. మీరు దిశల్ని ఏమి ఉపయోగించుకుంటున్నారు? ప్రపంచంలో అమెరికాలో చాలా పెద్ద సిటీ ఉంది, నాకు ఇప్పుడు పేరు గుర్తురావటం. నేను ఈనాడులో కూడా పడింది దాని ఫోటోలు అని. ఆ నగర మేయర్, ఆ ఊరి మేయర్ ఒక 10-15 కిలోమీటర్ల విస్తారంలో ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని డిమాలిష్ చేశాడు. వాస్తు ప్రకారంగా చెప్పాలి. అలా చేయగలిగినప్పుడు మీ వాస్తు పనిచేస్తుంది. అంటే వాస్తు కనెక్ట్ అవ్వాలి అంటే మొట్టమొదటి ఏం జరగాలి అన్నమాట, అసలు మొత్తం ఊరికి ఊరే డిమాలిష్ చేయాలి. మీ ఒక్కటి దాన్ని డిమాలిష్ చేస్తే ఏం లాభం, పోగొట్టే ఏం లాభం? మరి చేయొచ్చా చేయకపోతే చెయ్యండి, తప్పంటే నేనేంటి. కానీ అది చెయ్యకపోతే నా జీవితాలు ఏమైపోతాయో అనేటువంటి మూర్ఖత్వం నుంచి బయటపడే వాస్తు మానవ జీవితాలను శాసించేటటువంటి స్థితికి ఇంకా ఎదగలేదు. ఇంకటి మూడు కలవాలి, ఆయుర్వేదం కలవాలి, వాస్తు కలవాలి, జ్యోతిష్ శాస్త్రం కలవాలి. ఈ మూడింటిని కలిపాక అంటే ఏంటన్నమాట, ముందు వాస్తు థియరిటికల్ వాస్తు, మీ జ్యోతిష్ శాస్త్రానికి మీ హారోస్కోప్ కి అనుకూలంగా ఉందా లేదా అది చెప్పగలిగే నాథుడు ఒక్కళ్ళేడు ప్రపంచంలో. జాగ్రత్త, వాడు మీ హారోస్కోప్ తీసుకుని నేను ఏదో లెక్క పెట్టి చెప్తున్నాను తెలియదు, అసలు ఆ నాలెడ్జే లేదే. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను, యూ లెర్న్ వాస్తు ఎక్స్పెరిమెంట్, అది వీలైనటువంటిది, చిన్న చిన్నది మనం చేసుకునేటటువంటి మార్పులు ఖచ్చితంగా చేసుకోండి. కానీ దాన్ని బట్టి వెప్పర్లాడిపోయి భయపడిపోయి మా జీవితం అంతా కూడా దీని మీదే ఆధారపడింది అనేటటువంటి మూర్ఖత్వం నుంచి బయటపడాలి మీరు. ఎందుకంటే నిజంగా వాస్తుతోనే మీ జీవితాలు సరిదిద్దుకోగలిగి ఉంటే అసలు ఎప్పుడో మీ జీవితాలు మారిపోయింది అంతే కదా, అది తప్పంటే నేను. ఇట్ ఈజ్ ఎ సైన్స్. ఆ సైన్స్ లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ మీకు చెప్పాను నేను, ఆ ఫండమెంటల్స్ ఉపయోగించుకోండి. మీ ఇంటి వాస్తు ఎలా ఉన్నా, మీ చుట్టుపక్కల ఎలా ఉన్నా, మీరున్న గదిలో వాస్తు కరెక్ట్ చేసుకోగలిగితే చాలు. అది ఎలా చేసుకోవచ్చు, చిన్న చిన్న మార్పులు చేసి తీసుకోవచ్చు. మీరు అలాగే అంటే మాస్టారు నైరుతిలో తలుపు ఉంది మాకు, అక్కడ బరువు ఉండాలంటారు. తలుపు అంటే అర్థమైంది మీకు, ఓపెన్ స్పేస్ ఉంది. మరి ఏం చేయాలి, వాస్తు ఒక కొండ బొమ్మ ఉన్నటువంటి కరెక్టర్ తీసుకొచ్చి తలుపుకు పెట్టుకోవయ్యా అంతే. ద వాస్తు ఇస్ కరెక్ట్. అర్థమైంది, అంత సింపుల్. మీకు వాస్తు అర్థం కాలే, అది చెప్పేటటువంటి వాళ్ళకి అసలు అర్థం కాలే. కానీ వాళ్ళు తప్పు చెప్తున్నారా? వాళ్ళేం తప్పు చెప్తారులే, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళు చెప్తున్నారు. నాకు తెలిసి అనేక ఎలోపతిక్ డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అనేటటువంటి కేసెస్ హోమియోపతితో క్యూర్ అయ్యాయి, పర్మనెంట్ క్యూర్. అంటే ఇంకా ఎలోపతి డాక్టర్లకి ఏమీ రాదన్న అర్థం అది, వాళ్ళకి తెలిసిన సైన్స్ లో అది ఇన్క్యూరబుల్. కానీ వాళ్ళకి తెలిసిన సెన్స్ లో వాళ్ళు హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేసేయగలరు, ఎముకల్ని ట్రాన్స్ప్లాంట్ చేసేయగలరు, ఆర్గన్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేసేయగలరు. మరి హోమియోపతి డాక్టర్లు చేయలేడుగా, ఇంతకు ఎవరు గొప్ప? ఇద్దరు కరెక్టే. మీకు ఏది అవసరమో దాన్ని ఉపయోగించుకోండి. ఒకదానికి పిచ్చివాళ్ళలాగా అతుక్కుపోయి గందరగోళం పడిపోకండి. అస్ట్రాలజీలో కూడా కరెక్ట్ గా మీకు డైరెక్షన్ ఇచ్చేటటువంటి అస్ట్రాలజర్ ఈనాడు భూమి మీద లేడు. వాడు చెప్పినవన్నీ జరిగిపోతాయి మాస్టారు. ఎందుకు జరుగుతాయంటే అలా జరిగేటట్టు మీరే చేసుకుంటున్నారు కనుక. వార ఫలితాలు సరివేసుకుని ఇవాళ బయటకు వెళ్ళొద్దు అంటాడు వాడు. మీరు బయటకు వెళ్తారు, రాయి మీద కాలు పడింది, దాన్ని ఏమంటారు కనుక కాలు పెంచింది. చూసారా వాడు చెప్పాడు కనుక కాలు పెంచింది. అంతకుముందు ఎప్పుడు మీ కాలు కనకలేదా? కనకలేదా అంతకుముందు ఎప్పుడు? ఏంటా మూర్ఖత్వం అంటే? తప్పని నేను అంటే అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఇట్ ఈజ్ సైన్స్ ఇన్ ది మేకింగ్. అది ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానంగా రాబోయేటటువంటి రోజుల్లో మారుతుంది. దానికి మీరు పునాదులు వేసుకోవాలి, మీరు నేర్చుకోవాలి. అది అది బిగినింగ్ సైన్సే. ఆ బిగినింగ్ సైన్స్ ని పట్టుకుని జ్యోతిష్ శాస్త్రం క్లాసులు పెట్టిన రోజు నేను చాలా సార్లు చూస్తాను. అందుకే నేను జ్యోతిష్ని మానేశాను 1984 తర్వాత. రెండో రోజు నుంచి వాడి హారస్తో పట్టు కూర్చుంటాడు వాడు. ఇంకా నీకు అసలు రాశులు ఎన్నో తెలియదు కరెక్ట్ గా, గ్రహాల యొక్క డెప్త్ నీకు తెలియదు. నీ హారస్కో పట్టు కూర్చుని ఇవాళ హోరా బాగోలేదు, ఇవాళ అది బాగోలేదు. అసలు ఈ హోరాలు చూడటం వల్లే కష్టాలు వచ్చాయి. భలే 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 గాయత్రి మంత్ర సిద్ధులు నాకు కనిపిస్తున్నారు. గాయత్రి మంత్రులు అంటే బుద్ధి, అంటే బుద్ధిహీనులు అన్నమాట ఖచ్చితంగా. ఇది ఎందుకు చెప్తున్నాను, గాయత్రి మంత్రం అంటే అనలిటికల్ పవర్, డిస్క్రిమినేటింగ్ పవర్. అది మీరు గాయత్రి మంత్రం చేసుకుంటూ వస్తూ ఉంటుంది, చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అది అర్థం చేసుకోండి. కేవలము ఒక చిన్న మార్పు మీ జీవితాన్ని మార్చేయగలదు గాయత్రి మంత్రం చెప్పం, అది మాత్రం అర్థం చేసుకోండి. దాని మీద పడండి, మీరు విరుచుకు పడండి. ఒక సంవత్సరం పాటు మంత్రజపం చేస్తున్నప్పుడు పాటించవలసినటువంటి నియమాలలో ఇప్పుడు కూడా నేను చెప్పింది సాధకులు పాటించవలసినటువంటి నియమాలే. వాస్తు కానీ, జ్యోతిషం కానీ, ఆయుర్వేదం కానీ బిగినింగ్ స్టేజ్లో ఉన్నాయి. రాబోయేటువంటి కాలంలో ప్రపంచాన్నది రూల్ చేస్తుంది, బట్ నాట్ నౌ. కానీ అది ఎప్పుడు రూల్ చేస్తుంది, మీరు నేర్చుకుని దానిని అవగాహన చేసుకుని దానిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోగలిగితే. ఇందులో ఈ సాధనా నియమాలలో మొట్టమొదటి పరిశుభ్రత. దీనిని అనేక మంది గురువులు చెప్పినటువంటి మాటని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉపయోగించుకుని ఖచ్చితంగా మీ జపశక్తిలో ఆవిర్భవించేటటువంటి శక్తిని 90% మీరు కోల్పోతున్నారు. పరిశుభ్రత లేకుండా, స్నానము చేయకుండా, కరెక్ట్ బట్టలు వేసుకోకుండా, కరెక్ట్ చోట కూర్చోకుండా మీరు గాయత్రి మంత్ర జపం కానీ ఏ సాధన చేసినా, ఏ భజనలు చేసినా 90% పోతుంది. అది అర్థం చేసుకోండి. మరి గురువులు ఎగ్జెంప్షన్ ఇచ్చారు, ఇచ్చారు. రైల్లో ప్రయాణం చేస్తున్నావు నువ్వు, సాధారణంగా ఆహారము కళ్ళు చేతులు కడుక్కుని పవిత్రమైనటువంటి స్థలంలో ఇంట్లో తింటాం. కానీ ట్రైన్లో వెళ్తున్నాం, మరప్పుడు కాళ్ళు చేతులు స్నానం అది కడుక్కోలేం కదా, భోజనం మానక్కర్లే, తినొచ్చు. కానీ రైల్లో అలా తిన్నావు కనుక ఇంట్లో కూడా అలాగే తింటానంటే, ఎల్లప్పుడూ అలాగే తింటానంటే ఆ తప్పు చేయకండి. మీరు ఆ తప్పే ఆధ్యాత్మిక జగత్తులో జరిగి మేము ఇంత చేస్తున్నా మాకు ఫలితాలు రావటం లేదు ఏంటి అనేటటువంటి ప్రశ్న మీరు మొట్టమొదట లూజ్ చేసుకుంటున్నది పరిశుభ్రత. మీరు కూర్చునేటటువంటి స్థలము పర్ఫెక్ట్ గా పరిశుభ్రంగా ఉండాలి. చాలా మంది కూర్చుంటారు, తాప వేసుకుంటారు, దాని మీద దుప్పటి వేసుకుంటారు, దుప్పటి మడతలు పడి ఉంటుంది, తాప ఆ చివర్లు తిరిగి ఉంటాయి, దాని మీద మీరు కూర్చొని సాధన చేస్తారు, పోయే 90% ఉదాహరణ అర్థమవుతుందో కన్ఫ్యూజ్ అవుతున్నారా? బీ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్ థింగ్. మీరు వేసుకునేటటువంటి ఆసనము చాలా పరిశుభ్రంగా ఉండాలి. దాని మీద కూర్చోవద్దు. సంథింగ్ మస్ట్ బి దేర్ ఇన్ బిట్వీన్ యువర్ ప్రాక్టీస్ అండ్ దట్. చేయొచ్చు, చెయ్యవచ్చు, ఎక్స్పర్ట్ అయిపోయాక ఆపరేషన్స్ పక్కవాడితో మాట్లాడుతూ ఆపరేషన్ చేసేయవచ్చు. ఎక్స్పర్ట్ అయ్యాక నేర్చుకుంటున్నప్పుడు నువ్వు పక్కవాడితో మాట్లాడుతూ ఆపరేషన్ చేస్తే వాడు చస్తాడు పేషెంట్. ఇక్కడ పేషెంట్ నువ్వే. చెప్తానంటే అర్థం ఏంటి? కష్టానికి ఫలితం రాదు. అంతకంటే ప్రమాదం ఏం జరగలేదు. అర్థం చేసుకోండి. మీరు ప్రతి దానికి కూడా మీకు అనుగుణ్యంగా మార్చేసుకుని మాస్టర్ చెప్పారు కరెక్ట్ గా కూర్చోకపోతే ఫలితం పోతుందిట అంతేట మాట. కరెక్ట్ గా కూర్చుని మంత్రజపం చేసుకుని అప్పుడు ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు ఒక పిడత బయట పెట్టి రావాలి అని చెప్పి ఆ నియమం పాటించకుండా తినేసుకున్నారు. మాస్టర్ చెప్పారని ఈ నియమాన్ని ఏం పాటించారు? పరిశుభ్రత అంటే మెటిక్యులస్ పర్ఫెక్షన్. మీరు తాప వేశారు అంటే పర్ఫెక్ట్గా వేయాలి. యోగ కర్మస్సు కౌశలం. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, మీరు దుప్పట్లు అవి పరుస్తున్నప్పుడు మీరు దుప్పటి పరిచిన విధానాన్ని బట్టి మీ జీవితాలు మారుతాయి. దుప్పటి పరిచిన విధానాన్ని బట్టి, మీరు కూర్చునే చోటు బట్టి. మీరు కూర్చుంటున్నప్పుడు ఆ ఆశ్రమం ముడతలు పడితే మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ. కానీ మనం ఏం చేస్తాం తప్పు? పక్క వాళ్ళకి కరెక్ట్ చేస్తాం. చెప్పారనుకోండి, ఇంకా పక్క వాళ్ళ మీద గడిపోతుంది. మీరు కరెక్ట్ చేసుకోండి. పక్క వాళ్ళకి మీరు ఏమీ చెప్పొద్దు. వీఆర్ నాట్ గురూస్. వాళ్ళ జీవితాలు కానీ వాళ్ళ సాధన కానీ మన చేతిలో లేదు. మనం కాదు బాధ్యత వహించండి, వాళ్ళ గురువు. అంతే మొట్టమొదటి పరిశుభ్రత అంటే అర్థం ఏంటి కదా, మీరు ఎంత పరిశుభ్రముగా ఉండగలరో అంత పరిశుభ్రముగా ఉండండి. నా సజెషన్ ఏంటి అంటే యూజ్ ఎల్లో క్లాత్. ఈనాడు ఎల్లో కలర్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ఎల్లో కలర్ అనంతమైనటువంటి సద్బుద్ధిని, సమృద్ధిని, శాంతిని కూడా ఆకర్షిస్తుంది. కలర్ థెరపీ అంటే ఆ రంగుని వాటం నేర్చుకోండి. పసుపు రంగు ఓటో క్లాస్ పిల్లవాడు ఒక చిన్న గదిలో ఎవడో కామెంట్ పెడితే, గుంటూరులో సంగతి చెప్తున్నాను, ఐ థింక్ ఇట్ మస్ట్ బి హ్యాపెనింగ్ హియర్ ఆల్సో, వాడు ఒక డ్రెస్ పెడతాడు. భగవంతుడు తెలియాలి ఆ డ్రెస్ మెటీరియల్ కొనడానికి మా ఫ్రెండ్ ఎంత అవసరపడ్డాడు. వాడు కొత్తగా పెట్టాడు, అదేదో కలర్ పెట్టాడు, ఆ కలర్ కూడా తమాషాగా ఉంది, దాని మీద చెక్స్ ఉన్నాయి. ఎవడు చెప్పాడో వాడికి అలాంటి డ్రెస్ పిల్లలకు పెడితే చాలా మంచిదని. ఎప్పుడు గీత గళ్ళు గీతలు ఉన్నటువంటివి ఎక్కువ వాడకండి మీరు. అంతేత ఇప్పుడు ఉన్నవన్నీ చేయబట్టి వాస్తు గురించి నేను చెప్పినట్టే మీరు చిచ్చువాళ్ళలాగా నేను చెప్పిందంతా కూడా ధ్యానము చేస్తున్నప్పుడు మీరు పాటించవలసిన నియమాలు చెప్తున్నాను తప్ప, నిత్య జీవితంలో మీ ఇష్టం మీరు ఎన్ని వేషాలు వేయదలుచుకుంటే అన్ని వేషాలు వేయండి. రకరకాల బట్టలు వేసుకోండి, చెక్స్ వేసుకోండి, చెక్స్ మీద చెక్స్ వేసుకోండి, బట్ నో చెక్స్. చెక్స్ అంటే నేను చెప్పింది అర్థమైందా క్లియర్ అందరికీ? నిలువు గీతలు అడ్డు గీతలు ఉన్నటువంటి బట్టలు చాలా తక్కువ వాడుకోండి. కానీ అది వేసుకోవటం వల్ల మీ జీవితాలు మారిపోతాయంటే ఏమి అవ్వ, ఇన్నాళ్ళ బట్టి వాడుతూనే ఉన్నారుగా, ఏమైపోయారు మీరు బాగానే ఉన్నారు. ఇప్పుడు కేవలం మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాం, అదే అసలు ఎందుకు చెప్తున్నా అంటే ఇవి మీరు ఎక్కువ పట్టేసుకుని వెళ్ళాడిపోతున్నారు. అసలు నేను గాయత్రి మంత్రం చెప్పం వదిలేస్తారు. గాయత్రి మంత్రం చెప్పం మెయిన్ మెయిన్ కోర్స్ అది. అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేయవచ్చు. దుర్గా సప్తశతి ఈ నవరాత్రుల్లో కొంతమంది చేసి ఉంటారు, మీలో చేశారు కొంతమందినా చేశారు కదా. దుర్గా సప్తశతికి ఏం చెప్తారంటే చాలా నిష్ట కావాలి, చాలా నిష్ట కావాలి. కానీ ఆ దుర్గా సప్తశతిలోనే ఎప్పుడు చదువుకోమని చెప్తాడో తెలుసా? భయార్త శరణంగత, భయంతో ఉన్నటువంటి వాళ్ళు, శరణు కోరేటటువంటి వాళ్ళు, రాజు బంధించేసి అగ్ని మధ్య చోర మధ్య రాజభయ నిన్ను బంధించేసి కిడ్నాప్ చేసేసి ఎవరో కట్టిపడేశారు మిమ్మల్ని ఒక గదిలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ నువ్వు ఎదుగెత్తి తిరుగు దుర్గా సప్తశక్తి అంటే అక్కడ మీరు ఏం చేస్తారు? పాటించగలరు? పాటించలేరు కదా. అక్కడ అది అంత చేస్తుంది మీకు. కానీ అక్కడ చెప్పాడని చెప్పి ఇక్కడ మొహం కడుక్కోకుండా గ్రస్త మార్చుకోకుండా చేశారంటే అది తప్పది. అర్థమైందా? భయపడమని నేను చెప్పటం లేదు ఈ రూల్స్కి, కానీ ఈ రూల్స్ మీరు ఎంత పాటిస్తే అంత మంచిదని చెప్తున్నాను. ఇందులో పరిశుభ్రత మనం మిస్ అవుతున్నాం చాలా క్లియర్గా. మాకు టైం సరిపోదండి అంటారు. నాకు అసలు అర్థం కాదు అసలు వాళ్ళకి ఎంత టైం కావాలో పరిశుభ్రంగా ఉండటానికి. ఆ టైం లోపల గాయత్రి మంత్రం చెప్పడం అయిపోతుంది కదా మాస్టర్. అంటే 24 గంటలు నువ్వు గాయత్రి మంత్రం జపం చేస్తూ ఉంటే ఆ కండిషన్ ఓకే. అంతే కదా, 24 గంటలు నువ్వు చేస్తున్నప్పుడు ఈ 2 నిమిషాలు నేను మానేజ్ చేయాలి. నువ్వు చేసేదే 1 గంట, ఆ గంటలో కూడా గాడు నీ నోటి ఎన్ని మంత్రాలు నువ్వు గుర్తించి చేస్తావో మనసెట్ ఏటో పోతూ ఉంటుంది. ఇంత పరిశుభ్రత తర్వాత 2వ నియమము మీ కోరికలన్నీ తీర్చేటటువంటి నియమము. భగవద్గీత దీనికి అధారితే అది గుర్తుంచుకోండి. మీకు ఏ కోరికైనా అమ్మాయికి పెళ్లి కావటం లేదా, నడువు నిటారుగా ఉంచుకోండి పెళ్లి అయిపోతుంది, చేసి చూడండి. ఇది అథారిటీ నాది కాదు, భగవద్గీత అథారిటీ. భగవద్గీత 8వ అధ్యాయం 6వ అధ్యాయం ఏం చెప్పబడింది అక్కడ? గట్టిగా చెప్పండి. సమం కారి శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణాసి కాగ్రం స్వం దిశానవలోకే. జపం చేసేటప్పుడు ఈ మానసిక స్థితి, ఈ శారీరక స్థితి మీకు ఉండాలి. ఒక గంట సేపు మీరు అలా కూర్చోగలిగితే అసలు ఏ పని చేయకుండా మీ ఇష్టం. మనస్సు మాత్రము ఇతను మీద ఇతన్ని బాధ పెట్టాలి, ఇతన్ని కొట్టాలి, ఇతన్ని తిట్టాలి అనే ఆలోచన రాకుండా, అంటే అలా సమంగా కూర్చొని న్యూస్ పేపర్ చదవచ్చామా సార్? న్యూస్ పేపర్ చదివితే మొట్టమొదటి మీకు పడేది ఏంటంటే ఫలానా వాళ్ళు చచ్చాడు, ఫలానా వాళ్ళని చంపేశారు. ఆ మానసిక స్థితిలో మీరు ఎలా కూర్చుంటే ఎలా లాభం? అంటే న్యూస్ పేపర్ మీరు చదవటానికి కాదు చెప్పేది, ఇది గాయత్రి మంత్రి చెప్పడం కానీ, మీరు పూజ కానీ ఆహారం తీసుకుంటున్నప్పుడు కానీ స్ట్రైట్ గా ఉండటం నేర్చుకోండి. తమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర ధారయన్ విత్ ఎఫర్ట్. మీరు ప్రయత్నించాలని అంటున్నాడు, దానంటే నుంచోది అది. మీరు ప్రయత్నించాలి, అచలం కదలకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అది నేను ఎప్పుడు కాలు పక్కన పెట్టేసి లేచి నిల్చుంటాడు, తాత పెట్టేస్తాడు. ఆ మూడు మంత్రాలలో వీడికి ఏం సేవ్ అయిపోతుందో టైం నాకు తెలియదు. మనస్సు లగ్నం కావటం లేదు మాస్టారు. షుడ్ క్రియేట్ ఇంటర్వెస్ట్. నేను నిన్న కూడా చెప్పాను కదా మీకు, మొన్న కూడా చెప్పాను కదా, ఇంతవరకు ఒక్కడు ఒక గురువు దగ్గరికి వచ్చి సినిమా చూస్తున్నప్పుడు నాకు మనస్సు లగ్నం కావటం లేదు, ప్లీజ్ సినిమా చూసేటప్పుడు నా మనస్సు లగ్నం ఏదైతే చేయండి అని ఒక్కడు అడగలేదు. కానీ గాయత్రి మంత్ర జపం చేసేటప్పుడు నా మనస్సు లగ్నం కావటం లేదు మాస్టారు, నేను ఏం చేయాలి అంటే, మీరు దొంగ వేషాలు వేసుకున్నారు. సినిమా చూస్తున్నప్పుడు మీకు మనస్సు లగ్నం అవుతే జపం చేస్తున్నప్పుడు ఎందుకు కాదు? ఎందుకు కాదు? ఇష్టం లేదు. ఇష్టం లేనితో ఎవడు చేయలేడు. చదువుకోవటం కూడా ఇష్టం ఉండదు, పిల్లలకి హోంవర్క్ చేయాలని అది ఇష్టం ఉండదు. మీరు హోంవర్క్ చేసి పెడతారు, ఆ పని చేయకండి. నేను చెప్పిన విందనుకోండి, మీరు చెట్టు నేను చాలా చోట్ల విన్నాను, సెలవుల్లో వాటిలో వాళ్ళ పిల్లల్ని ఆశ్రమానికి దానికి తీసుకొచ్చాక మాస్టర్ ఇంటికి వెళ్ళాక నోట్స్ రాయాలి అన్నారు. నేను ఆ రోజు ఎంత ఆనందించేశానో మీకు తెలియదు అసలు. నేను చెప్పిన దానికి వీళ్ళు మళ్ళీ క్లియర్గా నోట్స్ రాసుకుని మళ్ళీ నాకు ప్రజెంట్ చేస్తారు కాబోలు అనుకుని జాగ్రత్తగా రాయను. జాగ్రత్తగా రాయకపోతే వాళ్ళ టీచర్ ఒప్పుకోడండి అని. అప్పుడు అర్థమైంది ఏంటి జాగ్రత్తగా రాయాలో, ఏంటి జాగ్రత్తగా రాయాలి, వాళ్ళ పిల్లల నోట్స్. మీరు చాలా మంది రాసుకుంటారు అని చేత ఐ డోంట్ మైండ్ ఇట్. ఎంత తప్పు చేస్తున్నారో మీకు తెలుసా? మీ పిల్లలకి ఆ పని చేసి పెట్టి మీరు ప్రేమ అనుకుంటున్నారు, సర్వనాశనము చేసేటటువంటి ప్రేమ అది. వాళ్ళ పని వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేయకుండా, కానీ ఈ హోంవర్క్ చేయటం ఒక మల్టీ ట్రాక్ సిస్టమ్ లో చాలా హెల్ప్ చేసింది ఎలక్షన్ గెలవటానికి అని మొన్న పేపర్లో పడింది. మొన్న అంటే రెండు మూడు రోజుల కిందట కలకటాలో చదివాను నేను, మొన్న సారీ కలకటాలో న్యూస్ పేపర్లో వాడు రాశాడు. తల్లిదండ్రులు హోంవర్క్ చేయటం వల్ల పిల్లవాళ్ళ హోంవర్క్ మల్టీప్లాక్స్ సిస్టమ్ లో చాలా పెద్ద పెద్ద ఇక్కడ ఫ్లాట్స్ ఉంటాయి, ఒక 500-600 మల్టీప్లాక్స్ అన్ని ఒకచోట, దానికి ప్రెసిడెంట్ సెక్రటరీ అవటం అంటే అదొక పెద్ద క్రెడిట్. అది ఎలా వాళ్ళు సంపాదించుకున్నారు అంటే వాళ్ళ ఫ్లాట్ లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల యొక్క హోంవర్క్ చేసిట. అలా వాళ్ళు చేశారు కనుక వాళ్ళు ప్రెసిడెంట్ చేశారు ఫ్లాట్ కి. కానీ దానివల్ల ఏమయ్యారంటే మీ పిల్లల భవిష్యత్తును ఆశ్రయం చేశారు మీరు. అలాగే మంత్ర జపం చేస్తున్నప్పుడు సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర అన్న మాట మంత్ర జపం అయిపోయిన 5 నిమిషాల వరకు వర్తిస్తుంది. గబుక్కులు లేవకండి ఎప్పుడు కూడా, అదొక్క కండిషన్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ధ్యానం చేస్తారు, ఓం స్వస్తి అనగానే చేతులు కలిపి గంట నిలిపెట్టిస్తుంటారు. 5 నిమిషాలు ఆగండి, ఏం పర్వాలేదు. ఇలా కూర్చుంటే చిన్నగా కూర్చుంటే ఏమవుతుంది? యం లబ్ధ్వా చాపలం లాభం మన్యతే నాభికం తథ, భగవద్గీతలో చెప్తాడు. ఇలా కూర్చుంటే నువ్వు ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎంత లాభాలు పొందుతావంటే ఇంకా ఇంతకంటే పెద్ద లాభము లేదు అని చెప్తాడు శ్రీకృష్ణుడు. మనం నేను ఇది చేసుకు చేసేదా మాస్టర్ అంటారు నన్ను. నాకు పెద్ద డౌట్ ఏంటంటే వాళ్ళకి తెలుసు నేను ఈజీ చేయర్లో కూర్చోనని, మరి తెచ్చాక వాళ్ళు కూర్చో వచ్చినారు అందుకు అడుగుతారేమో నా డౌట్. నాకు చాలా చాలా అనుమానాలు ఉన్నాయి మీ మీద, నా కోసం చేస్తున్నారా మీకోసం చేస్తున్నారా అని. అంటే ఈజీ చైర్లో కూర్చోవద్దా, హాయిగా కూర్చోండి. నాకు చాలా చాలా అనుమానాలు ఉన్నాయి మీ మీద, నా కోసం చేస్తున్నారా మీకోసం చేస్తున్నారా అని. అంటే ఈజీ చైర్లో కూర్చోవద్దా, హాయిగా కూర్చోండి. ధ్యానం చేస్తున్నప్పుడు సంగతి చెప్తున్నాను, మిగతా టైంలో మీ ఇష్టం, మీరు ఎలా అయినా కూర్చోండి, నో ప్రాబ్లం. స్ట్రైట్ గా కూర్చొని చూడండి, మీరు ఒక 1 మంత్ మీ యొక్క ఆర్థికమైనటువంటి, పిల్లలకు సంబంధించినటువంటి, ఆరోగ్య సంబంధించి మీ యొక్క అన్నా నేను, మీ యొక్క వ్యక్తిగతం కాదు, కుటుంబంలో, కుటుంబంలో వాళ్ళకు కూడా దీని ఎఫెక్ట్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఈచ్ మ్యాన్ ఈజ్ ఎ మ్యాగ్నెట్. ప్రతి మనిషి కూడా ఒక అయస్కాంతమే. వాడి శిరస్సు ఉత్తర ధ్రువము, వాడి మూలాధారం బొమ్మకిట్ట. వాడి మూలాధారం ఏమో దక్షిణ ధ్రువం. ఇది దిస్ పర్టికులర్ ప్లేస్, ఈ రెడ్ లైట్ పడుతుంది పీనియల్ గ్లాండ్, అదే ఉత్తర ధ్రువం. అది ఇది దక్షిణ ధ్రువం. మనకి చాలా ఇంపార్టెంట్ ధ్రువం ఇది. పిచ్చేపుడు ఆధ్యాత్మికం ఇదంతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెసే. కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు, మన బాడీలో ఉండేటటువంటి ఈ 5 ఇంద్రియాలు కూడా ఎలక్ట్రికల్ ఇంపల్స్ మీదే నడుస్తాయి. దాన్ని న్యూరాన్స్ అని, సినాప్సిస్ అని రకరకాలైనటువంటి పేర్లు చెప్తారు. ఈ ఆల్ నర్వస్ ఎనర్జీ ఈజ్ కంట్రోల్డ్ బై ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రిక్ వైర్ మధ్యన మ్యాగ్నెట్ పెట్టి దాన్ని తిప్పితే కరెంట్ డెవలప్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ వైర్ అంటే నా ఉద్దేశం కరెంట్ ప్రవహిస్తున్న వైర్ కాదు, మామూలు వైరే పెట్టండి. దాని మధ్యన అదే డైనమో ప్రిన్సిపల్, దాని మధ్యన మీరు మ్యాగ్నెట్ తిప్పండి, కరెంట్ వచ్చేస్తుంది. మీరు సెకండ్కి 18 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నారు ఇప్పుడు కూడా. అది తెలుసా మీకు? అవర్ ఎర్త్ ఈజ్ రొటేటింగ్. ఎర్త్ ఏ స్పీడ్ లో తిరుగుతుందో అదే స్పీడ్ లో మీరు తిరుగుతున్నారు. ఎర్త్ మీద ఉన్నారు కనుక మీరు, మీకు తెలిసినా తెలియకపోయినా. అండ్ ఎర్త్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మీరున్నారు. మీరు కనుక కరెక్ట్ గా ఉంచుకోగలిగితే మీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఆటోమేటిక్ గా కరెక్టెడ్ మ్యాగ్నెట్ చుట్టుపక్కల ఉన్నటువంటి మ్యాగ్నెట్ ని కరెక్ట్ చేసేస్తుంది ఆటోమేటిక్. మీకు అంతగా అది ఫిజికల్ గా మీరు వెరిఫై చేసుకోదలుచుకుంటే ఇనప రజని, ఐరన్ ఫైలింగ్స్, మీరు కాగితం ముక్క మీద చల్లా చెదురుగా పడేయండి, దాని కింద ఒక చిన్న మ్యాగ్నెట్ పెట్టండి, అన్ని కరెక్ట్ గా అలైన్ అయిపోతాయి. అన్ని ఐరన్ ఫైలింగ్స్ కూడా కరెక్ట్ గా అలైన్ అయిపోతాయి. అంతేత మీరు స్ట్రైట్ గా కూర్చుంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలైన్ అయిపోతారు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇది మామూలు వ్యక్తికి చెప్తండి. అర్జునుడు ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు అనేక సార్లు చెప్పాను కదా. ఊరోషిని చూస్తే తల్లి అన్నాడు. ఇంద్రుడు అశ్వసింహాసనం మీద కూర్చున్నాడు. శివుడితో దెబ్బలాడి పాశుపదార్థం సంపాదించుకున్నాడు. అటువంటి వ్యక్తికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, నువ్వు చిన్నగా కూర్చుంటే నీకేమవుతుందో తెలుసా బాబు? నువ్వు ఇదంటావు. ఎవడు నేను మీరు కాదు, అర్జునుడు అంటాట. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. అర్జునుడికి ఎన్ని లాభాలు వస్తాయంటే నీకు ఎన్ని లాభాలు వస్తాయి? ఆ చిన్న రహస్యాలు అందుకు చాలా ఇంపార్టెంట్. అలైన్మెంట్ రకరకాలుగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో ఉండేటటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ కారణం ఏంటంటే అలైన్మెంట్ కరెక్ట్గా లేదు. మనం కరెక్ట్గా కూర్చోం అసలు, వెళ్ళిపోతే ఎప్పుడు స్ట్రైట్గా ఉండదు. ఇలా అయినా ఉంటాం, ఇలా అయినా ఉంటాం, ఇలా అయినా అంటాం, ఇలా అయినా అంటాం. అనొద్దంటనే నేను ఇలా ఫిక్స్గా నిలిచిపోయి మాస్టర్ చెప్పారు కథలో తన్నారా నీకు అది లాగే కూర్చుంటే. ఇది ఎప్పుడు కూర్చోమంటున్నాను? ధ్యానము జపము అది చేస్తున్నప్పుడు మాత్రమే దయచేసి ఈ రూల్ పాటించండి. మిగతా టైంప్పుడు మీరు పాటిస్తారంటే పాటించండి, మంచిదే. కానీ పాటించలేకపోతున్నాను మాస్టర్, నేను స్ట్రైట్గా కూర్చోలేకపోతున్నాను మాస్టర్. జపం చేస్తున్నప్పుడు కూర్చుంటే చాలు, రోజు అలా కూర్చోక్కర్లేదు. ఒకవేళ నీ సమస్యలు తీరలేదనుకోండి, దైఛాన్ సైన్స్ లో 2 చెప్తాడు వాడు. 1 తీరిపోతాయి నీ కోరికలన్నీ, శ్రీకృష్ణుడు చెప్పింది. తీరలేదనుకో అప్పుడేమవుతావు? నెక్స్ట్ టైం ఏంటి? ఎస్మిన్ స్థితో సదుఃఖేన గురునాపి నా విశాల్యతే ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా వాడు చెదరడు. ధనామని మాస్టర్ ఇంకా నాకు బతకాలని లేదు మాస్టర్ అనే మాట రాదు వాడికి. మీ పిల్లలు చదువుకుంటున్నప్పుడు చిన్నప్పుడు శిక్ష కూర్చోబెట్టడం మీరు నేర్చేయగలిగితే అంతకంటే పెద్ద వరం మీరు మీ పిల్లలకి ఇవ్వలేరు. తీర్చిదాం యంగ్గా ఉన్నప్పుడే చిన్నప్పుడే కనుక మనం అది నేర్పిస్తే వాళ్ళకి ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదిగం గత అలా కూర్చుంటే అయిపోతుందా మాస్టారు? మీరు కూర్చుని చూడు అయిపోతుంది సిచ్యువేషన్ అయిపోతుందా మాస్టారు అంటే నేను ఏం చేసేది? ఇప్పుడు శ్రీకృష్ణుని అడగాలి మనం అందరం కలిసి. ఆయన చెప్పింది భగవద్గీత 6వ అధ్యాయంలో ఈ శ్లోకాలు ఉన్నాయి. అంచేత సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా స్టేట్గా కూర్చోటం అలవాటు చేసుకోవటం చాలా మంచిది. నాకు బాధగా ఉంది మాస్టారు కూర్చోలేకుండా ఉన్న మాస్టారు దట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇంకంటే బాధలు పోతాయి దాంతో. భౌతికమైనటువంటి బాధలే కాదు నేను చెప్తున్నది, గ్యారంటీగా మీ అన్ని సమస్యలు తీరిపోతాయి. తీరకపోతే ఆ సమస్య మీకు బాధ పెట్టకుండా ఉండేటటువంటి మానసిక స్థితి ఉంటుంది. యస్మిన్ స్థితో నదుక్కేనా గురుణాపి విచాల్యతే. అంచేత ఫండమెంటల్ అర్థం చేసుకోండి. నిటారుగా కూర్చుని ఈ 3వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. భౌతిక జగత్తులో మీ అంతటి మీరు ఒక వ్యక్తి దీక్ష ఇస్తాను అని చెప్పి వాడి దగ్గర దీక్ష తీసుకున్నటువంటి వాడు గురువు కాదు. ఈజ్ ఓన్లీ ఎ మెసెంజర్. మీకు అసలైనటువంటి గురువు మీరు ఇది చేయగా 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 వస్తాడు. ఎప్పుడు వస్తాడు? అతను చెప్పిన పని మీరు చేయగలరు అన్న మానసిక స్థితి మీకు వస్తే మీకు గురువు లభిస్తాడు తప్ప ఈనాడు ప్రపంచంలో సశరీరముగా ఉన్నటువంటి ఈ గురువు కూడా ఆధ్యాత్మిక గురువు కాదు మీకు. మీకు అది గుర్తుంచుకోండి. హౌఎవర్ గ్రేట్ మేబీ, ఇందుకు గాయత్రి మంత్రం చాలా గొప్పది, దాన్ని మీరు రోజు చేసుకోండి అంటే చేసుకోలేకపోతున్నాం. ఇంకా గురువు వచ్చి ఏం చేయాలి మీకు? ఏం చెప్పాలి మీకు? గురువు వచ్చాక మీ జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. వాడు చెప్పినట్టే మీరు చేయాలి తప్ప మీకు కావాల్సినట్టు వాడు చేయడు. మీరు ఆ స్థితిలో ఉన్నారనుకుంటున్నావా? మీరున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నేను. ఆయన ఇప్పుడు ఏదో వచ్చి నాకు ఇస్తా నువ్వు చేయంటే నువ్వు చేయను, నాకు నచ్చింది చేస్తా అంటే ఆయన రాడు కూడా నా దగ్గరికి. సర్వజ్ఞుడు కదా, సర్వవ్యాపకుడు కదా. ఇందుకు చెప్తున్నాను, భౌతిక జగత్తులో మనం అందరము కూడా ఒకడు కొంచెం ముందుండొచ్చు, ఒకడు కొంచెం వెనక ఉండొచ్చు. నిజమైనటువంటి గురువు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్చుకునే విద్య మనం నేర్చుకుంటున్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ద్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చామి మా శిష్య అన్నది అప్పుడు వర్తిస్తుంది. ఎప్పుడు వస్తుంది? నష్టో మోహ స్మృతిర్లబ్ధ సత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మిగత సందేహ కరిష్యే వచనం తవ. ఆ మానసిక స్థితి తెచ్చుకోవటానికి గాయత్రి మంత్రం ఉపయోగపడుతుంది. మీకు ఆధ్యాత్మికమైనటువంటి గురువు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. నారదుడు వచ్చిన తర్వాత హంతకుడు వాల్మీకి అయిపోయాడు. నారదుడు వచ్చిన తర్వాత 5 ఏళ్ల బాలుడు ధ్రువుడైపోయాడు. నారదుడు వచ్చిన తర్వాత 5 ఏళ్ల ప్రహ్లాదుడు మహాచక్రవర్తి అయిపోయాడు. గురువు టచ్ వస్తే ఇంకా ఫినిష్, యూ విల్ బి నో మోర్, యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్ టు సంథింగ్ సుపీరియర్. అంచేత గురువు కోసం మీరు దయచేసి అన్వేషించకండి. నాకు తగిన గురువు ఎక్కడున్నాడు? యు కెనాట్ సెలెక్ట్. నువ్వు ఈ సాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా నాకు భౌతిక జీవితం యొక్క రహస్యం అర్థమైనది అని ఎప్పుడైతే మీకు స్పష్టంగా అర్థమవుతుందో, భౌతిక జీవితం యొక్క వెంపర్లాట ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు మీ గురువు మీకు ప్రత్యక్షం అవుతాడు. అంతవరకు మీ పక్కనే ఉంటాడు, మీ పక్కనే ఉంటాడు. మీకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది అప్పుడు, మీ పక్కనే ఉంటాడు. కానీ దయచేసి అతను ఎవడు అని మాత్రం మీరు ఇప్పుడున్న స్థితిలో గుర్తించడానికి ప్రయత్నించకండి. నెవర్ డూ దట్. గురువు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు, మిమ్మల్ని కొడతాడు, మిమ్మల్ని సంతాడు, నీకు తెలియదు. అది బాహ్య పరిస్థితుల రూపంలో కూడా ఉండవచ్చు. నేనేమీ తప్పు చేయలేదండి, మాకు ఇంత కష్టాలు ఎందుకు వచ్చాయంటే ఖచ్చితంగా మీ గురువు వల్లే వచ్చి ఉంటాయి, అప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్తావేమో అని. లేకపోతే నువ్వు వెళ్ళవుగా, సుఖంగా ఉన్నవాడు అసలు ఏ గురువు దగ్గరికి వెళ్ళడు. ఏదైనా ఒక కష్టం వచ్చి నెత్తి మీద పడితే అప్పుడు బాబాలు గురువులు గుర్తొస్తారు. కానీ ఈ బాబాలు గురువులు కూడా ఆ గురువు యొక్క రిఫ్లెక్షన్స్ మాత్రమే, అసలైనటువంటి గురువు. ఎస్ శ్రద్ధతో కూడిన ఈ శ్రద్ధ ఆయనే వెతుక్కుంటూ వస్తాడు అని. అవునమ్మా, శ్రద్ధతో కూడిన శ్రద్ధ లేదుగా. శ్రద్ధ అంటే ఆ గురువులు చెప్పినటువంటి మాట. గాయత్రి మంత్రం జపం చేసుకుంటే చాలా మంచిది అని ఆ గురువులు చెప్పారు. శ్రీరామశర్మ ఆచార్య చెప్పలే, దయానంద సరస్వతి చెప్పలే, ఎవరు చెప్పాడు? ఆ గురువులు చెప్పింది మనం పట్టుకుంటూ వస్తాం. న్యూటన్స్ లా ఎవరు చెప్పారు? ఫిజిక్స్ లెక్చరర్ చెప్పాడా? ఫిజిక్స్ లెక్చరర్ ఎవరు చెప్పాడు? వీళ్ళందరికీ ఆ న్యూటన్ చెప్పాడు. ఆ న్యూటన్ చెప్పిన దాని మీద మీకు నమ్మకం ఉండి శ్రద్ధతో ఆ చెప్పిన పనులు చేస్తూ ఉంటే ఏమవుతుంది? మీకు ఆ రిజల్ట్స్ వస్తాయి. అర్థమైందా? గాయత్రి మంత్ర జపం చెయ్యం, మెడిటేషన్ చెయ్యం, ధ్యానం చెయ్యం, కీర్తనలు అసలు చెయ్యం, సంకీర్తనలు అసలు చెయ్యం. నాకు కీర్తన సంకీర్తన అంతే ఒకటే, మామూలుగా ఒకటే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కాలంలో మొత్తము ప్రపంచము కూడా గురుచేతనత్వం యొక్క కంట్రోల్లో ఉంది. ఎంతమంది గురువులు ఉన్నారో అందరూ కరెక్టే, అందరూ కరెక్టే. మీకు ఏ విధానం నచ్చితే ముందు ఆ విధానంలో పర్ఫెక్షన్లోకి వెళ్ళిపోండి. కానీ నేనిచ్చే సలహా, అందరు గురువులు ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ప్రతి దాంతో గాయత్రి మంత్రం కలుపుకోండి. నాకు తెలిసి ఇప్పుడు అనేక చోట్ల చాలా సంస్థల్లో గాయత్రి మంత్రం ఇన్కార్పొరేట్ అవుతోంది. చాలా సంస్థల్లో అవుతుంది. గబుక్కుని మీరు మారకపోతే ఇంకోసం టైం మారుతారు. ఇంకొక శ్రద్ధ ఏమిటి అంటే గాయత్రి మంత్రం మీద, గురువు యొక్క అన్వేషణ మీద కాదు. అందుకే గాయత్రి మంత్రాన్ని మన భారతీయ ఆధ్యాత్మికతలు గురు మంత్రము అని కూడా అంటారు. అంటే అదే మిమ్మల్ని గురువు దగ్గరికి తీసుకెళ్తుంది, మీకు డైరెక్షన్ ఇవ్వగలిగేటటువంటి గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే గాయత్రి మంత్రంతో పాటు మీరు ఇంకొక మంత్రాన్నైనా దేన్నైనా మీరు చేసుకోవచ్చు. అంచేత మేము ఇంకో మంత్రం తీసుకు తీసుకున్నాం మాస్టారు. అంచేత ఎట్లా గాయత్రి మంత్రం చేస్తాము? ఖచ్చితంగా మీరు ఇంకో మంత్రం తీసుకునింటే గాయత్రి మంత్రము దాని యొక్క శక్తిని చాలా రెట్లు పెంచుతుంది. గాయత్రి మంత్రం ఇస్ ద క్యాటలిస్ట్, మంత్ర విద్యకి క్యాటలిస్ట్ లాంటిది. ముఖ్యంగా లలితా సహస్రనామంలో అయితే చాలా స్పష్టంగా చెప్తాడు, యథాశక్తి గాయత్రి చేసిన తర్వాతే మీరు శ్రీకంఠ పూజ చేయండి అని. అది అన్నిటికీ వర్తిస్తుంది. దాని తర్వాత ఏంటి? ఉపాంశ, అది షూ, అది షూ కాదు, ఉపాంశ. ఉపాంశ జపమే చేయండి మీరు, గీత జపాలని చేయకండి. జపంలో అనేక రకాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ మనం చేసుకునేటువంటిది, దాన్ని వైఖరి జపం అంటాం. వైఖరి అంటే మీరు మంత్రోచ్చారణ చేస్తున్నారు, పక్కవాడికి కూడా వినిపిస్తుంది. ఓకే, అది కూడా ఒకటైతే. మీరు ఇంటి దగ్గర జపం చేస్తున్నప్పుడు ఉపాంశ జపం చేయమన్నాను తప్ప గాయత్రి మంత్రం బయటికి చేయొచ్చా చేయకూడదా? ప్యాంప్లెట్స్ మీద అచ్చుగుద్దేసి, పుస్తకాల్లో అచ్చుగుద్దేసి డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటే బయట చేయొచ్చా చేయకూడదా అని అడిగితే నేను ఏం చెప్పేది? చేయొచ్చా చేయకూడదా? చెయ్యొచ్చు. కానీ జపాలలో 10 రకాలైనటువంటి జపాలు ఉన్నాయి. అందులో సాధకుడికి చాలా మంచి రిజల్ట్ ఇచ్చేటటువంటిది, చాలా ఉపయోగపడేటటువంటిది ఏంటంటే ఉపాంశ జపము. ఉపాంశ జపము ఏంటి అంటే చెదవులు కదులుతూ ఉంటాయి, నాలుక కదులుతూ ఉంటుంది, కానీ మీరు చేస్తున్నటువంటి మంత్రము పక్కవాడికి వినిపించదు. కానీ రెండు కదలాలి. కొంతమంది అది చేయటం మొదలైతే నా దగ్గరకు వచ్చి ఏమడుగుతారంటే మాత్రం దవడలు నెప్పెడుతున్నాయండి. రోజల్లా వాడు మాట్లాడుతూ ఉంటే వాడికి దవడలు నెప్పెట్టలేక గాయత్రి మంత్రి జపం చేస్తే దవడలు నెప్పెట్టేస్తాయి. వాళ్ళే కారణాలు చెప్తారు, ఓహో మరి ఏం చేస్తానైనా నీకు అంత బాధగా ఉంటే మానేయండి, అందుకంటే నేను చేయగలిగేది ఏమిటి. కానీ డాక్టర్ తినొద్దన్నాడు, పళ్ళు లూజ్గా ఉన్నాయి, జంతికలు తింటాడు పంటి నొప్పితో పాటు, అక్కడ దవడ నుంచి రాలేదు, ఏమి రాలేదు. వేషాలు వేసుకోకండి, మీ మనస్సు బలే వేషాలు వేసుకోండి. మిమ్మల్ని ఇక్కడ నుంచి మిమ్మల్ని ఎలాగా ఇందుకు మీరు ఏ ఆధ్యాత్మిక విధానంలోకి వెళ్ళినా మనస్సు తప్పుతుంది. నోబడీ వాంట్స్ టు డై, పాపం మనస్సును కూడా మీరే అనకండి పాపం. అది ఎవడు చావాలని కోరుకోడు, మనస్సు కూడా చావాలని కోరుకోడు. అంటే ఎప్పుడు మీరు ఆధ్యాత్మిక విషయాలలో చేయి చేయదలుచుకున్నా ఖచ్చితంగా మీకు అడ్డు తగులుతుంది మనస్సు. అది మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎస్ ద డిస్టర్బెన్స్ ఇన్ గోయింగ్ టు కమ్. ఏం చేయాలి? దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే మీరు నిష్టగా కాదు, నేను గంట సేపు కూర్చోదలుచుకున్నాను, నువ్వు ఏం వేషాలు ఇచ్చినా కూడా నేను కదలను, ఉపాధి చెప్పను. శరీరాలు కదులుతూ ఉంటాయి, నాలిక కదులుతూ ఉంటుంది, మీకు లోపల మంత్రం వినిపిస్తూ ఉంటుంది మీకు లోపల, కానీ బయట కూర్చున్న వాడికి వినిపిస్తుంది. ఒకసారి ప్రాక్టీస్ చేస్తారా? అది చేయండి, స్ట్రైట్గా కూర్చోండి. అది స్ట్రైట్గా కూర్చునేటప్పుడు చాలా మందికి మెడ కరెక్ట్గా పెట్టడం రాదు, మెడ కొంచెం పైకి లాగి ముందుకు వంచాలి, కొంచెం ముందుకు వంగాలి స్కిన్. అంటే ఇలా ఉండొచ్చు తప్ప ఇలా ఉండకూడదు. కొంచెం ముందుకు వంగితే తప్పు లేదు, కానీ మెడ కొంచెం ముందుకు వంచండి స్లైట్గా. కళ్ళు మూసేసుకోండి, చేతులు చిన్ముద్రలో పెట్టుకోండి. చిన్ముద్ర అంటే అది జపం చేయండి. పెదవులు కదలాలి. నేను కనిపిస్తున్నానా మీకు? ఒకసారి కళ్ళు తెరవండి, నేను చేస్తున్న చూడండి. మైక్ ఉన్నా మీకు వినిపించడం లేదుగా. పెదవులు కదులుతాయి, నాలుగు కదులుతుంది, మొత్తము మీ బాడీ కూడా అక్షర న్యాసం చెప్పామే ఆ న్యాసంలో ఎలాగా మీకు ఆ వైబ్రేషన్స్ వస్తాయో అర్థమవుతుంది. ఇది చేస్తే అసలు మీ మనసు అది ఫీల్ అవుతూ చేస్తే ఇంకా మంచిది. ఈ అక్షర న్యాసం కళ్ళు మూసేసుకుని రెండు మూడు సార్లు దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు గుర్తుండిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. చూడటానికి ఏదో చాలా గందరగోళంగా ఉంది, కానీ అది ఉపాంక్షి జపం అంటే. మీరు చేసి చూడండి, మా ఏ మంత్రం అయినా గాయత్రి మంత్రమే కాదు, మీరు ఏ మంత్రం చేసినా ఇలాగే చేసుకోండి. పెదవులు కదులుతాయి, నాలిక కదులుతుంది, మీకు వినిపిస్తూ ఉంటుంది ఆ శబ్దము. కానీ మీరు పక్కన కూర్చున్న వాడికి కూడా వినిపించకూడదు. ఓ ఐదారు రోజులు మీరు ఇది ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మీరు దాని యొక్క బ్యూటీని అర్థం చేసుకోగలుగుతారు. అసలు ఎంత అందులో ఇమర్షన్ వస్తుంది అంటే అసలు మీరు బయటకు రాలేరు. పక్క వాళ్ళు చెప్పాలి మీకు టైం అయిపోయింది లేనా అయినా అని. ఇట్ జస్ట్ క్వశ్చన్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే అభ్యాసం. నెక్స్ట్ రూల్స్ మంచి చెప్ప ఆపేయండి. ఇదే చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్, మీరు చేస్తున్నటువంటి సాధనా పద్ధతి తెలిసిన వ్యక్తితో అయినా లేకపోతే అలాంటి సాధన చేస్తున్నటువంటి వాళ్ళతో అయినా డిస్కస్ చేయండి, కానీ మిగతా వాళ్ళతో డిస్కస్ చేయకండి. ఎందుకు డిస్కస్ చేయొద్దంటాం అంటే మనకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విద్య ఏంటి అంటే అనుమానం పెట్టడం. లేని అనుమానాలు క్రియేట్ చేస్తారు. తమాషా మీద ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఆ అనుమానానికి ప్రాముఖ్యత ఇస్తాడు. బాగా ఆ విషయం తెలిసినటువంటి వ్యక్తి చెప్పిన దానికి అసలు మనం ప్రాముఖ్యత ఇవ్వం. ఇంకటి ఎప్పుడు కూడా మీ సాధనా పద్ధతులు ఇతరులతో డిస్కస్ చేయొద్దన్నాం. మీలో మీరు డిస్కస్ చేసుకోవచ్చు, ఆ సాధన చేస్తున్నటువంటి వారితో డిస్కస్ చేసుకోవచ్చు. దాని మీద అభిరుచి ఉంది, మీరు చేస్తున్న ఏదో మాకు చెప్తే మేము చేస్తా ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. కానీ ఎవడైనా చెప్పాక దాని మీద మీకు ఒక అనుమానం కలిగజేసేటటువంటి మాట చెప్పే వాళ్ళతో మాత్రము మీరు డిస్కస్ చేసుకోకండి. ఒక్కరే కూర్చుని తినడం మంచిది కాదు, ఇతరులను గాయత్రి సాధన చేయడానికి ప్రోత్సహించండి. సురక్షితమైనది ఇది ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆహారం తీసుకునేటప్పుడు వీలుంటే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి తీసుకోండి, సంపన్నత పెరుగుతుంది. మొన్న కలకట్టా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తితో పరిచయండి. ఆయన ఏం చెప్పాడు అంటే వాళ్ళ తాతగారు 5 రూపాయలతో వచ్చాడు కలకట్టా. ఇప్పుడు కలకట్టాలో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, బయటికి చెప్పినటువంటి ఆస్తులు 500 కోట్లు దాటి. దాని కండిషన్ వాళ్ళ తాతగారు చెప్పారు కదా, భోజనం మాత్రం ఎప్పుడు కలిసి తినండి. వీళ్ళ తండ్రి ఎంత అంటే ఎవరో ఈ విషయం నాకు చెప్పారో వాళ్ళ తండ్రి అంటే ఆ తాతగారి కొడుకు. అప్పటికి ఈ అబ్బాయికి 14 ఏళ్ళు ఎంత పడ్డాయట. వాళ్ళు ఏదో బిజినెస్ పెట్టుకున్నారు, బిజినెస్ లేట్ అయింది. సాయంత్రం 7 గంటలకు ఇంటికి రావాలి అంటే 7:30 వచ్చేట. అండ్ ద గ్రాండ్ ఫాదర్ నోస్ దట్ హియర్ గాన్ అన్ అర్జెంట్ వర్క్. ఆ రోజంతా రాత్రి బయట నిలబెట్టేట. అదండి మా అదృష్టానికి కారణం. ఇప్పుడు భోజనానికి రమ్మని పిలిస్తే ఎన్నో సార్లు పిలిపించుకుంటే తప్ప వెళ్ళాం. మనం చేసే తప్ప ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం, అన్నదానం చాలా గొప్పదని చెప్తాం, అన్నమే పరబ్రహ్మ అంటాం, ఆ అన్నమేని మనస్సును ఏర్పరుస్తుంది అంటాం. పిలవగానే అసలు ఎంత ప్రేమతో ఎంత భక్తితో ఒక సద్గురువు దగ్గరికి వెళ్తున్నటువంటి భావంతో మీరు అన్నం దగ్గరికి వెళ్ళాలి. అవర్ కాన్సెప్ట్ అయితే కలిసి భోంచేయటం అన్నది స్నేహితులందరూ కలిసి భోంచేస్తారేమో తప్ప కుటుంబ సభ్యులు మాత్రం కలిసి భోంచేయరు. కలిసి భోంచేయరు కనుక కలిసి ఉండలేరు. విచ్ఛిన్నం అయిపోతున్నాయి కుటుంబాలు. రూల్ పెట్టండి అది ఏదో ఒక టైంకి కాశీలో ఈ విషయాల గురించి చెప్పి వచ్చినప్పుడు ఒక కుటుంబం, చాలా మంచి కుటుంబం. అసలు కాశీలో కూడా దేవ సపోజ్ టు బి దేవ్ వర్ సపోజ్ టు బి వెరీ రిచ్ పీపుల్. అప్పుడు మాత్రము వాళ్ళు ఒక డైలాక్టేటెడ్ హౌస్లో, అది కూడా సర్వెంట్ కాట్స్లో ఉంటున్నారు. ఈ విషయం చర్చకు వచ్చింది ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చర్చకు వచ్చింది. సరే వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ ఉన్నారప్పుడు ఈ చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మ అంది, నిజమే చెప్తున్నావా బాబు అని. మా గురువు గారు చెప్పారమ్మా ఇదంతా గాయత్రి మహావిద్యాలయంలో ఉన్నది, ఇందులో ఉన్నదే చెప్తున్నాను నేను, ప్రతి లైన్ ఇందులోంచి తీసిందే నేను. కలిసి తింటే చాలు అంటే వాళ్ళ కుటుంబం ఎంతలా విచ్ఛిన్నం అయిపోయింది అంటే ఒకడు రిక్షా లాగుతున్నాడు, ఒకడు బుల్లక్ కార్టును లాగుతున్నాడు, ఆల్మోస్ట్ అడుగు తింటున్నటువంటి పరిస్థితి. అడుగు తింటాం లేదు ఏదో కష్టపడుతున్నారు. కానీ మరి మాకు ఇలా చేయాల్సి వస్తుంది బాబు, మరి కలిసి ఎలా తింటా ఉన్నాం, మరి అది నేను ఎలా చెప్పగలనమ్మా. చిన్నవాళ్ళప్పుడు వాళ్ళ కష్టాలు అర్థం చేసుకునేటటువంటి వాక్సిటీ కూడా అన్నాడు నాకు లేదు. ఇప్పుడు నేను బాధపడతాను, నేను వాడి నా కటువచనాలకి. నీ కర్మమ్మా, నువ్వు తినకపోతే నేనేం చేస్తాను. ఆ కటువచనమే ఆమెను లేచిందో తెలియదు నాకు. కానీ ఇప్పుడు మాత్రం ఈనాటికి నాకు ఆ బాధ ఉంది. ఐ కెన్ విజువలైజ్ దట్ ఆవిడ ఎంతో ఆస్తితో ఆ ముసలి ఆవిడ అడిగితే నీ కర్మ ఏం చేస్తావు, నువ్వు చేయకపోతే చావు అన్నది. ఇప్పుడు ఆవిడ కోడలు ఓ పని చేయొచ్చు, నేను అర్ధరాత్రి అందరం కలవగలం, అప్పుడు తినొచ్చా అండి. కలిసి తినమని చెప్పాడు, టైం ఏం చెప్పలేదు కదా, హాయిగా తినండి అన్నాను. ఇంత మృదువుగా ఏం చెప్పలేదు నేను. సో 3 నెలల తర్వాత వెళ్తే వాళ్ళు సర్వెంట్ క్వార్టర్స్ లో లేరు, వాళ్ళ హౌస్ లోకి మారిపోయారు. బాబు నువ్వు ఆ రోజు చెప్పినట్టు మేము చేస్తున్నాం. అందరూ వచ్చేంత వరకు ఆగి కుటుంబ సభ్యులు ఎవరో వాళ్ళు లారీకి వెళ్తారో దేనికో వెళ్ళి అందరూ కలిసి రాత్రి 12:30 ఎప్పుడో వస్తే 1 గంటకి రాత్రి కలిసి తినేవాళ్ళు. కా రాత్రి 1 గంటకి తింటాం వాళ్ళకి అచ్చొచ్చింది అనుకుని చాలా సార్లు 1 గంటకి తింటాం మొదలెట్టారు వాళ్ళు రాత్రి. దాని తర్వాత ఇప్పుడో వెళ్ళినప్పుడు 1 గంటకి తింటున్నా ఇప్పటికే అన్నారు, అలా తినక్కర్లేదు ఎప్పుడు తిన్నా కలిసి తినింది. ఆ కలిసి తినటంలో ఇది గత 12 ఏళ్లుగా నేను చెప్తున్నాను, ఈనాటి వరకు కూడా నాకు ఒక్క కుటుంబము కూడా ఇది ఆచరించింది నాకు కనిపించలేదు. వాళ్ళు మాత్రం నాతో వచ్చి మా సమస్యలు తీరలేదు మాట్లాడారు అంటూ ఉంటారు. సింపుల్ రూల్స్ ఆఫ్ లివింగ్. పూర్వకాలంలో అందరూ కలిసి తినేవారు, భోజనం చేసేవారు. నాకు మా కాశీలో జరిగిన సంఘటన గుర్తుంది. మా నాన్నగారు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా, ఏంటో ఇంగ్లీష్ పిక్చర్ అప్పుడు వచ్చింది గాంధీ తవింద్, గాంధీ తవింద్ అని ఇంగ్లీష్ పిక్చర్ వస్తే సాయంత్రం 7:30కి ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మా ఫాదర్, ఆయన కొలీగ్స్, అది లాస్ట్ డే, సెకండ్ షో పిక్చర్కి వెళ్దామని వచ్చారు. నాకు తెలుసు బాధ, ఆయన మా నాన్నగారు ఎంత భయపడుతూ మా తాతగారిని పెర్మిషన్ అడిగారో సెకండ్ షో వెళ్తానికి. ఐ నో ఇట్. అప్పుడు మా అమ్మ రికమెండ్ చేస్తున్నారు, మా కోడలు రికమెండ్ చేస్తారు బావగారికి, వెళ్ళేవాడి సార్. చాలా సింపుల్ సంఘటన అనిపిస్తుంది అది, బట్ కెన్ యూ రియలైజ్ ద హోల్ సమాచారం ఏంటంటే ఖచ్చితంగా అదే ఇది బాగ్బాద్ అనే పిక్చర్ వచ్చింది ఇప్పుడు, అది చూపించాడు అందులో వాడు. కానీ ఈ యాంగిల్ లో చూపించలేదు కలిసి భోజనం చేయడం అది. ఎందుకు చెప్తున్నాను అంటే సాయంత్రం 7 దాకాక వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప ఇంటి బయటకి వెళ్ళకండి, ఆ ఒక్క రూల్ పాటించండి. మీ జీవితాలలో ఎంత ఇంపార్టెంట్ వర్క్, ఆఫీస్ వర్క్ ఉండొచ్చు, ఎవరేం చేస్తారు, మీరు నైట్ వర్క్ చేసేటువంటి పని ఉండొచ్చు, ట్యూషన్కి వెళ్ళాలేమో రాత్రి, తప్పంటే అలాంటి ఇంపార్టెంట్ వర్క్ ఉంటే బయటకు వెళ్ళండి తప్ప 7 గంటలు దాటాక మీరు బయటకు వెళ్ళకండి. 7 గంటలు దాటాక బయటకు వెళ్ళక ఇంట్లో కూర్చుంటే ఖచ్చితంగా మీరు స్వాధ్యాయం చేసుకోవటానికి 3 గంటలు టైం దొరుకుతుంది. ఎవడు 7 గంటలు పడుకోడు, 7 గంటల నుంచి 10 గంటల లోపల 3 గంటలు మీరు సాధనకు వినియోగించుకోవచ్చు. మా స్నేహితులు ఏమనుకుంటారు అండి, అలా అనుకునే స్నేహితులను వదిలేయటం మంచిది. మీరు మంచి మార్గంలో వెళ్తూ ఉంటే వాళ్ళైనా వచ్చి కూర్చుని మీతో పాటు చేస్తే మంచిది. ఫుడ్ హ్యాబిట్, కలిసి తింటాం అనేది అలవాటు చేసుకోండి. అందరూ ఎక్కడున్నది, ఒక్కడే కూర్చొని తింటాం, అసలు ఒక్కడే తింటాం మంచిది కూడా కాదు. సాధారణంగా మన పాత వాళ్ళ వచ్చి ఎక్కడికి ఉంది, వాళ్ళు ఏదైనా తింటూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంచెం ఇచ్చి తింటారు. ఇప్పుడు భోజన టైంకి ఎవడైనా వస్తే వాడు ఎప్పుడు పోతాడురా బాబు అని వెయిట్ చేసే తప్ప వాడిని కూడా భోజనానికి ఇన్వైట్ చేద్దాం అనేటువంటి మానసిక స్థితి పోయింది. మీరు వేరే వంట చెయ్యక్కర్లే, ఉన్నదే సర్దుకోండి. ఏమైంది, ఒక పూట కాస్త తక్కువ తింటే ఏమవుతుంది, ఒక పూట తక్కువ తింటే, ఒకటి తినకపోతే ఏమవుతుంది, అందరూ తల ముందా తింటే. ఆహారాన్ని షేర్ చేస్తూ తింటాం అనేది మీరు నేర్చుకుంటే, ఆహారం అనేది ప్రకృతి మీకు ఇచ్చే వరదానం కనుక ప్రకృతి మీ సంపదని, ప్రకృతిలో ఉన్నటువంటి సంపద అది మీతో షేర్ చేసుకుంటుంది. రూల్ అది, కారణం అది. మన కుటుంబాలు ఆర్థికంగా చిక్కుపోవటానికి మెయిన్ కారణం ఇదే. ఇంకోటి, ఆర్థికంగా అంతా బాగుందో తెలియని స్థితిలో ఉంటాం మనం ఇప్పుడు. ఏ గ్యాస్